Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల్ చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా మనకి ఏదైనా ఒక మూవీ గురించి ఆర్ ఏదైనా ఒక క్రికెట్ మ్యాచ్ గురించి ఆర్ ఇంకేదైనా విషయం గురించి ఒక విషయం తెలిసిందనుకోండి, అర్జెంటుగా మనం 10 మందితో చెప్పేస్తాం. ఎందుకంటే మనకే తెలుసు, ఫస్ట్ మనకే తెలిసింది, బ్రేకింగ్ న్యూస్ టైప్లో అన్నమాట. ఈ మీడియా వాళ్ళు ఎలా అయితే చెప్తారో అలాగా. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఎటు, ఇవాళ సాటర్డే కాబట్టి సంగీతమో సాహిత్యమో హాస్యమో ఇంకా రకరకాలుగా అన్ని రకాలు మనం మాట్లాడేసుకుంటూ ఉంటాం. అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ టాపిక్స్ అంటే కరెంట్ అఫైర్స్ కానీ పాలిటిక్స్ కానీ అవి టచ్ చేయకుండా, ఇన్నాళ్ళు ఏమైపోయావు అని చెప్పి కొంతమంది మెసేజ్ పెట్టారు. ఐ వాస్ జస్ట్ ఒక చిన్న సర్జరీ జరిగింది, సో యా ఐమ్ బ్యాక్. అయితే సాటర్డే అనగానే మనకు గుర్తొచ్చేది అంటే బేసిక్గా నేను మూవీస్ అవి ఇవి మాట్లాడదాం అనుకుంటున్నాను, కానీ రైట్ ఫ్రమ్ ఏప్రిల్లో వచ్చే ఫస్ట్ సాటర్డే నుంచి నేను బెడ్ టైమ్ స్టోరీస్ చెప్దాం అనుకుంటున్నాను. ఈ ఏజ్లో బెడ్ టైమ్ స్టోరీస్ ఎవరు వింటారు అనే కదా మీ ఆలోచన. కథలు కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉండాలి, కానీ పెద్దవాళ్ళు కూడా వింటారు, చిన్నపిల్లలే కాదు. అండ్ సెకండ్ పాయింట్, ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్లో అమ్మమ్మ తాతయ్య ఆర్ బామ్మ తాతయ్య పక్కన పడుకొని చక్కగా రోజు కథలు వింటూ అలా ఎవరు నిద్రపోతున్నారు? ఎంతసేపు 12:30 వరకు అలాగ గ్యాడ్జెట్సే పట్టుకొని కూర్చుంటారు. పడుకునే ముందు గ్యాడ్జెట్స్ కనీసం 2-3 గంటల ముందన్నా ఆపకపోతే నిద్ర కూడా సరిగా పట్టదని చెప్తూ ఉంటారు. అందుకనే ఇవన్నిటినీ మొత్తానికి కట్టేసేయాలి. ఎందుకంటే ఏప్రిల్ నుంచి మరి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఏ దేశం వాళ్ళకైనా కొంచెం ఈ టైంలో సెమిస్టర్స్ అవి అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మరీ అంత పెద్దవాళ్ళైనా లేదు మరీ చిన్నపిల్లలైనా ఎవరైనా సరే కథలకి ఊకొట్టని వాళ్ళు ఎవరుంటారు? కాబట్టి ఆ కథలన్నీ నేను చెప్తాను. ప్రతి సాటర్డే ఏప్రిల్ 1st వీక్ ఆఫ్ సాటర్డే నుంచి మనము మంచి మంచి కథలు చెప్పుకుందాం. ఎందుకంటే నేను ఎందుకు కథలు చెప్తాను అన్నానంటే, అంటే బేసిక్గా మనకి ఇంటికి రావడం లేట్ అయినప్పుడు మిగతా వాళ్ళు చెప్పే కథలు లాంటివి కాకుండా నిజంగానే ఒక మంచి, ఇప్పుడు మనకి బెడ్ టైమ్ స్టోరీస్ అనగానే ఎంతసేపు అడ్వెంచర్స్ ఆఫ్ హకిల్బరీ ఫిన్నో సిండ్రెల్లానో ఫెయిరీ టైల్స్ ఇలాంటివి తప్ప మామూలుగా తెలుగులో వచ్చేటటువంటి కథలు, అంటే సాలపంచిక కథలు కావచ్చు, విక్రమార్క కథలు కావచ్చు, ఇలాంటివి తెనాలి రామకృష్ణ కథలు కావచ్చు, ఇవేవి కూడా అసలు ఎక్కడా మనకి చెప్పిన దాఖలాలు ఏమీ కనపడవు. పరమానందే శిష్యుల కథలు కావచ్చు, జాతక కథలు కావచ్చు, ఏవైనా సరే. అందుకనే ఫర్ ఎ చేంజ్ నేను అన్నీ కూడాను తెలుగు కథలు మాత్రమే చెప్దాం అనుకుంటున్నాను. ఇదేముంది మనకి ఎప్పుడో ఏదన్నా పాతవి మన చిన్నప్పటివి ఏమన్నా పుస్తకాలు ఉంటే అవి చదివిస్తే అయిపోతుంది అని అంటే అని మీరు అనుకుంటే సారీ, పుస్తకం చదివే అలవాటే ఫస్ట్ పాయింట్ ఇప్పుడు పిల్లల్లో లేదు. సెకండ్ పాయింట్, ఇంగ్లీష్ అన్న ఇంకా లిటిల్ బిట్ ట్రై చేయొచ్చు అంటారు తప్ప తెలుగు పుస్తకాలు చదవడం పూర్తిగా అసలు ఆపేశారు. ముందు ఆ కథ ఆ పుస్తకం సైజు కథ సైజు వాట్సాప్ అయితే కనుక వచ్చిన మెసేజ్ సైజు చూశాక పర్వాలేదు చిన్నదే చదవచ్చు అనుకుంటే తప్ప కనీసం దాని మీదకి కళ్ళు కూడా సారించట్లేదు వాళ్ళ పిల్లలు. అందుకనే వాళ్ళకి ఆ శ్రమ లేకుండా అట్లీస్ట్ తెలుగు తెలియాలి అనంటే చదివితేనే అక్కర్లా, విన్నా వస్తుంది, శృత పాండిత్యం అంటారు కదా అందుకని. కాబట్టి మరీ ప్యూర్ అసలు శుద్ధమైన తెలుగు అసలు అర్థం కాకుండా ఉండేట్టు కాకుండా మన వ్యావహారిక భాషలో మనకి అర్థమయ్యే రీతిలో మన సమకాలీన ఉదాహరణలతో కాంటెంప్లేటరీ ఎగ్జాంపుల్స్తో, ఓకే, సో ఇవన్నీ కలుపుకొని ప్రతి వారము మీకోసం ఒకటో రెండో కథలు ఆ సమయాన్ని బట్టి, కొన్ని కథలు చాలా పెద్దగా ఉంటాయి, కొన్ని మరీ చిన్నగా ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ శనివారం ఇప్పటి నుంచి బెడ్ టైమ్ స్టోరీస్ లాగా కేవలం కథలని మాత్రమే అందిస్తూ అలాగా అది వింటూ మీరు ఒకవేళ మీ పిల్లలు మీ చుట్టుపక్కల ఉన్నా లేకపోయినా మళ్ళీ దీన్ని రిపీట్ టెలికాస్ట్ కూడా వస్తుంది కాబట్టి ఆ రిపీట్ టెలికాస్ట్ అయినా సరే వాళ్ళకి వినిపించి చక్కగా అలా నిద్రపోచడానికి వీలుగా ఉంటుంది, ఆ పని చేయండి, ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్తాను, అదేంటంటే అందులో ఏవి కూడాను ఏదో ఈ మన సెన్సార్ కట్లు అన్నట్టు మనకి ఇప్పుడు అన్నిట్లోనూ అవి ఉన్నాయి కదా, అలా లేకుండా ఖచ్చితంగా మంచి కథలు ఏరుకుని మరీ చెప్తాను. ఎందుకంటే ఇవాళ రేపు వచ్చేవంటే అన్నిట్లోనూ, ఇప్పుడు మీరు నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ ఏమైనా చూస్తే వాళ్ళ ఒరిజినల్ సిరీస్లో కూడాను చాలా చాలా ఎడిటెడ్ సీన్సు అలాంటివి లేకపోతే కొంచెం కష్టం. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అక్కడ వాళ్ళు పైన వాళ్ళ బాధ్యత వదిలిపోయిందని చెప్పి 18+ 13+ రాసేసి ఊరుకుంటారు అంతే. బట్ నేను చక్కగా ఆ తెలుగు చెప్తాను, దానికి మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యే విధంగానూ చెప్తాను, అన్ని విధాలుగా అందరికీ ఆమోదయోగ్యంగా చెప్తానన్నమాట. సరే, ఇది ఎప్పుడు 1st సాటర్డే నుంచి. సో గెట్ రెడీ, మనము బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పుకుందాం. మీకు ఆర్ నాకు మామూలుగా లేట్ అయినప్పుడు మన వాళ్ళు చెప్పే కథల కన్నా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇవి, ఓకేనా? అండ్ మన పెద్దవాళ్ళు కూడా ఒక్కసారి అలాగా రివైండ్ చేసుకొని మన పాత తరానికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నేను బేసిక్గా నాకు తెలుసు, పర్సనలీ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఏంటంటే చిన్నప్పుడు కథలు చెప్పమని అడిగేదాన్ని మా తాతయ్య గారు, మా అమ్మమ్మ ఇద్దరు మా ఇంట్లో ఉండేవాళ్ళు. సో అడిగేదాన్ని అన్నమాట. మా తాతయ్య గారు 6 బయట మంచం వేసుకుని పడుకునేవారు, ఆయన పక్కన ఇంకో చిన్న మంచం వేసుకొని నేను పడుకునేదాన్ని. కానీ అలా విడిగా పడుకోవాలంటే భయం, ఎప్పుడైతే 2nd క్లాసో 1st క్లాసో అలా పడుకోవాలంటే భయం. అందుకని ఏం చేసేదాన్ని అంటే అలాగే మెల్లిగా మంచం మీద పడుకున్నట్టే పడుకుని వెంటనే తాతయ్య పక్కనకి వెళ్ళి ఆ మంచం మీదే పడుకొని తాతయ్య కచ్చెప్పు అనేదాన్ని, నిద్ర వస్తుంది కచ్చెప్పు అని. సరే అని చెప్పి ఆయన మహాభారతమో భాగవతమో, అందులో మళ్ళీ పిట్ట కథలు ఉంటాయి కదా, ఆ కథలో ఏదో ఒకటి ఆయన రోజు భాగవతము భారతము అవన్నీ చదివేవారు అనమాట. అందులో నుంచి ఒక కథని చెప్పేవారు. ఆ కథ చెప్తూ నాకు మళ్ళీ మధ్యలో రిడిల్స్ అనమాట, ఎందుకంటే నేను నిద్రపోతున్నాను లేదా తెలుసుకోవడానికి. ఒకే పేస్లో ఒకటే అలాగా మెల్లిగా మందరంగా ఒక వాయిస్ వినపడుతూ ఉంటే ఆబ్వియస్లీ చిన్నప్పుడు మనకి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. సో ఇంతకీ ఎవరి దగ్గరికి వెళ్ళాడు అనేవారు. అదే మన రాజు దగ్గరికి. సరే ఓకే అనేవారు. ఆ తర్వాత ఇంకో 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఏదో చెప్తూ ఇంతకీ అతను ఏం తీసుకురమ్మన్నాడు అనగానే అనేదాన్ని, అది నిద్రపోయావన్నమాట, సరే గుడ్ నైట్ అని చెప్పేసి పడుకునేవారు. నెక్స్ట్ రోజు నేను మళ్ళీ ఎక్కడ ఆపారో చెప్తే తప్ప స్టోరీ చెప్పను అనేవారు. నాకేమో ఈ లాస్ట్ 10 నిమిషాలు మరి స్కిప్ కదా, మనం అప్పటికే డీప్ కోమాలోకి వెళ్ళిపోతాం కదా, సో అది ఏంటనేది గుర్తొచ్చేది కాదు. పాపం లాస్ట్కి మళ్ళీ ఆయనే నేను ఎంతవరకు విన్నావు అని అంటే ఏదో రాజు గెలిచి అక్కడికి వెళ్తాడు అని అంటే ఆ తర్వాత ఇంత కజ్జ జరిగింది అని చెప్పి మళ్ళీ అదంతా చెప్పి ఇవాళ స్టార్ట్ చేసేలోపు మళ్ళీ నిద్రపోయేదాన్ని. అసలు అది ఎంత మంచి ఒక క్వైట్ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అది. అట్లా నిజంగా కథలు విని పడుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిజంగా చాలా లక్కీ ఫెలోస్ అనిపిస్తుంది. ఎందుకంటే మనిషి మనిషితో మాట్లాడటమే చాలా కష్టమైపోయింది ఈ రోజుల్లో. పిల్లలు కూడా స్కూల్ ఆర్ కాలేజ్ నుంచి రంగానే ట్యూషన్కో ఇంకో చోటుకో వెళ్ళిపోయి వాళ్ళ పనులు అవన్నీ చూసుకుని 9 ఇంటికో వచ్చి ఆ మొబైల్ చూస్తూ వాట్సాప్లో గ్రూప్లో ఇదిగో ఇది పెట్టారు, రేపు ఈ చాప్టర్ చదువుకుని రావాలంట అది అని చెప్పి హోంవర్కులు షేర్లు చేసుకుంటూ 9:30 అయ్యేసరికి అప్పుడు అన్నాలు తిని మళ్ళీ ఒకరు 10 నిమిషాలు 20 నిమిషాలు మళ్ళీ మొబైల్ కావాలని చెప్పి ఈ మొత్తం అయ్యేసరికి ఎంత అవుతుంది, సుమారుగా మళ్ళీ అదే టైం అవుతుంది. ఇంకా అంతే, పడుకోవాలి పడుకోవాలని చెప్పి మనం తొందర పెట్టేస్తాము, వాళ్ళు పడుకుంటారు. అట్లీస్ట్ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళకంటూ కొంచెం టైము, వాళ్ళకి అన్ని విధాలుగా మైండ్ కొంచెం అంటే ఎప్పుడు కూడాను సైన్స్ టెక్నాలజీ కాంపిటీషన్ ఇవే కాకుండా భాష మీద కూడా ఒక మంచి మమకారం పెరిగే విధంగా అలాగే మంచి మంచి కథలు చెప్తూ ఉంటే చక్కగా ఉంటుంది. ఇప్పుడు అసలు కథలు చెప్పే అంత టైం కూడా తల్లిదండ్రులకు ఉండట్లేదు. రాగానే అబ్బా నేను ఆఫీస్లో అలసిపోయాను అని చెప్పి ఇద్దరు ఉద్యోగస్తులు అయితే పాపం ఇంకా అసలే చెప్పక్కర్లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా బెడ్ టైమ్ స్టోరీస్ అనేది ఒక మంచి ప్రత్యామ్నాయం అని నాకు అనిపించింది. అందరూ కుటుంబ సమేతంగా కూర్చొని చక్కగా వినొచ్చు. సో 1st వీక్లో ఎప్పుడు సాటర్డే వస్తే అప్పటి నుంచి వరుస పెట్టి మనం చక్కగా కథలు చెప్పుకుంటూ ఉందాం. ఎప్పుడో మన చిన్నప్పుడు చదివిన బాలమిత్ర, చందమామ, తర్వాత ఇట్లాంటివన్నిటిలో నుంచి వచ్చిన కథలు ఏవైతే ఉంటాయో, ఆర్ పరమానంద శిష్యుల కథ, జాతకరత్న కథలు, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. అట్లాంటి కథలు, తెనాల రామలింగడి కథలు, సాలభంజిక కథలు ఇవన్నీ కూడా చెప్పుకుందాం. నాకు తెలిసి విక్రమార్క కథలు, సాలభంజిక కథలు మనం లాస్ట్ టైం స్టార్ట్ చేసాం సమ్మర్ హాలిడేస్లో. కొన్నాళ్ళ తర్వాత మనం ఆపేసాము. బట్ ఈసారి ఇంకా అలా ఆపే ప్రసక్తే లేదు, అలా వెళ్ళిపోతూనే ఉంటుంది ఎవ్రీ సాటర్డే. దట్ విల్ బి రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టూ, ఎందుకంటే నేను కూడాను కొన్ని కథలు మళ్ళీ రివైండ్ చేసుకుని, నేను చదివినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రీకాల్ చేసుకోవడం, లేదు కొన్నిటిని రివైండ్ చేసుకోవడం, ఇవన్నీ కూడాను బాగా ఈసారి ఇంకా కొంచెం మంచి రివిజన్ కూడా అవుతుంది నాకు కూడా. సో డోంట్ మిస్ టు ట్యూన్ మై ఇన్ మీడియా అన్నట్టు ఇవాల్టి టాపిక్ గురించి చెప్తాను. మనకి సాధారణంగా చాలాసార్లు ఈ మూవీ ఇతను కాదు ఇంకొకళ్ళు ఎవరో చేయాల్సింది కానీ తను చేశాడు, వాళ్ళు రిజెక్ట్ చేస్తే వీళ్ళకి వచ్చింది అని అట్లా ఉంటాయి కదా. సో అలాంటి మూవీస్లో ఒక మూవీ ఉంది, దాని గురించే చెప్పబోతున్నాను. బట్ ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం.
చిన్నది పుడి పిలుచుతున్నది, రమ్మంటే రాను పొమ్మన్నది. అంతగానను కవ్విల్చెను,
మనసే చలించెను,
అనురాగ వీణ పలికించెను.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల, చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో నేను చెప్పాను కదా, ఇవాళ అసలు ఏ విధంగా ఒక మూవీ వాళ్ళకి కాకుండా ఇంకొకళ్ళకి వెళ్ళిపోయింది అంటే, ఫస్ట్ వాళ్ళ కోసమనే అనుకున్నారు, కొన్ని ఏంటంటే వాళ్ళకి అనుకోకుండానే వాళ్ళ దగ్గరకు ఆఫర్ వస్తుంది. బట్ వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి ఆలోచించి ఇది హిట్ అవ్వదేమో, లేకపోతే ఇట్లా నేను చేయలేను, వీళ్ళతో నేను చేయలేను, వీళ్ళకి నాకు పడదు, ఇట్లా ఏవో రకరకాలు వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. జస్ట్ లైక్ ఇప్పుడు మొహబ్బతేలో షారూఖ్ ఖాన్ అండ్ ఐశ్వర్యరావు ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు కదా, ఆ తర్వాత జోష్ మూవీకి మళ్ళీ అదే షారూఖ్ ఖాన్ అన్నగా వేయటం, సిబ్లింగ్గా వేయటం విచిత్రంగా అనిపించిందని ఒక ఇంటర్వ్యూలో అంటే, అది కరెక్టే. యాక్చువల్గా ఫస్ట్ అనుకుంది అమీర్ ఖాన్ కానీ సల్మాన్ ఖాన్ కానీ, బట్ సల్మాన్ ఖాన్ డినైడ్ ద ఆఫర్, మరి అన్నగా నేను అయ్యను ఐశ్వర్యరాయ్ అని చెప్పాట జోష్ సినిమాలో. అప్పుడు అది షారూఖ్ ఖాన్కి వెళ్ళింది. అలాగే ఇంకో మూవీ ఏంటంటే ఈ మన దస్కా దమ్ము, నో ఎంట్రీ ఇవన్నీ చేశాడు కదా అతను. దబంగ్ 3 అప్పుడు మామూలుగా అడిగారంట, అడిగినప్పుడు ఇవన్నీ అంటే మూవీస్ ఏదైతే చేస్తున్నామో దాని బదులు పోనీ దస్కా దమ్ అవన్నీ ఆపేయచ్చు కదా, మీకు ఇంకో 2 ఆఫర్స్ ఉన్నాయంటే, లేదు లేదు నాకు ఇదే ఇంపార్టెంట్ అని చెప్పి తను దస్కా దమ్నే కంటిన్యూ చేశాడంట. అలాగే తెలుగు విషయానికి వస్తే 24 మూవీ ఉంది కదా, ఆ 24 మూవీ ఫస్ట్ మహేష్ బాబుకి చెప్పారంట. చెప్తే బాబు ఈ 2 రోల్స్ వేయాలి, ఒక విలన్ ఒక ఇది, మేబీ ప్రేక్షకులకి అంత నచ్చకపోవచ్చు, మా ఫ్యాన్స్కి అంత నచ్చకపోవచ్చు అని చెప్పి తను రిజెక్ట్ చేశాడు. చేస్తే దాన్ని సూర్య యాక్సెప్ట్ చేశాడు. అండ్ సూర్య ఆత్రేయగా అంటే విలన్గా చాలా 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 బాగా చేశాడు. అసలు భయం వేస్తుంది కొన్నిసార్లు తనని చూస్తే, అంత విలనిక్ పోర్షన్ వేయడం ఎప్పుడు చూడలా. విక్రమ్ కుమార్ ఫస్ట్ మహేష్ బాబుకి స్టోరీ నరేట్ చేస్తే ఆ కాన్సెప్ట్ నచ్చలేదంట, టైం మెషిన్ లాగా వెనక్కి వెళ్ళిపోవడం అదంతా ఏంటి అని చెప్పి. అలాగే వైస్ వర్సా బిజినెస్ మ్యాన్ మూవీ పూరి జగన్నాథ్ ఫస్ట్ సూర్యకి చెప్పాట, చెప్తే సూర్య రిజెక్ట్ చేస్తే మహేష్ బాబు యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత ఇంకా తెలిసిందే రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. అయితే వేరే అంటే తను రిజెక్ట్ చేసింది కారణం ఏంటంటే స్టోరీ నచ్చక కాదు, వేరే ఏదో ప్రాజెక్ట్లో బిజీగా ఉండడం వల్ల రిజెక్ట్ చేస్తే అది తను తీసుకున్నాడు. అలాగే ఆర్య మూవీ ఉంది కదా, అల్లు అర్జున్కి నిజంగా చెప్పాలంటే బ్రేక్ అది. ఆ మూవీ ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్కి చెప్తే జూనియర్ ఎన్టీఆర్ సారీ నేను చేయను అన్నట్ట, అప్పుడు అల్లు అర్జున్ అది తీసుకున్నాడు. అండ్ సుకుమార్ ఇంకా అసలు మాల్గా లేదు ఆ స్టోరీ కానీ, ఆ అసలు అప్పట్లో ట్రెండ్ ఆ సాంగ్స్ అన్నీ కూడాను. అలాగే ఈడియట్ మూవీ కూడా పూరి జగన్నాథ్ ఫస్ట్ పవన్ కళ్యాణ్కి చెప్పాట స్టోరీ, తను రిజెక్ట్ చేసిన తర్వాత రవితేజ యాక్సెప్ట్ చేశాడు. ఎప్పటి నుంచో హీరోగా బ్రేక్ 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 అని చూస్తున్న రవితేజకి ఒక్కసారిగా మామూలు బ్రేక్ రాలా. అలాగే అతడు మూవీ కూడా ఫస్ట్ పవన్ కళ్యాణ్కి చెప్పాడంట త్రివిక్రమ్. అది చెప్తున్నప్పుడైతే నిద్రపోయాడంట, జల్సా అప్పుడు కూడాను నిద్రపోయాట, సరేలే మళ్ళీ వింటాను అని. అంటే నేను నిద్రపోయింది, నా స్టోరీ అంత నిద్రపోయేట్టులా ఉందా లేకపోతే ఏంటనేది అర్థం కాలేదు అసలు ఫస్ట్. సరే ఆ తర్వాత మహేష్ బాబుని అడిగితే మహేష్ బాబు నేను చేస్తానన్నాడు. అతడు ఎంత హిట్ ఇప్పటికీ కూడాను, అసలు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా మంచి ఒక మూవీ ఏదైనా మనం మన వెంట తీసుకెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా అతడు ఉంటుంది అందులో. ఆ కామెడీ అసలు అంత, ఎప్పుడు ప్రతిసారి చూసిన ప్రతిసారి ఒక కొత్త విషయం తెలుస్తూ ఉంటుంది. అలాగే ఒకే ఒక్కడు, వెంకటేష్ రిజెక్ట్ చేశాడు ఆ మూవీ, అర్జున్ యాక్సెప్ట్ చేశాడు. గుర్తుందిగా వండే చీఫ్ మినిస్టర్ అది. ఇక అలాగే కృష్ణం వందే జగద్గురుం కూడా వెంకటేష్ రిజెక్ట్ చేస్తే రాణా యాక్సెప్ట్ చేశాడు. అండ్ ఖైదీ సినిమా అసలు చిరంజీవి కెరీర్లోనే ఒక మైలురాయిగా చెప్తారు. ఆ మూవీ కృష్ణ యాక్సెప్ట్ చేయలేదు ఫస్ట్ చెప్పినప్పుడు, ఆ తర్వాత చిరంజీవి దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత ఎంత పెద్ద హిట్ అనేది అందరికీ తెలిసిందే. సేమ్ వే సుమంత్ ఫస్ట్ తొలి ప్రేమ సినిమాకి హీరోగా యాక్ట్ చేయాల్సినటువంటి వ్యక్తి, ఎందుకంటే తను ఫస్ట్ ఆ మూవీ గురించి కరుణాకరన్ సుమంత్కే చెప్పాడు. ఏమోలే ఇది అవుతుందో లేదో అనుకున్నట్ట పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేశాడు. తొలి ప్రేమ ఎంత బిగ్గెస్ట్ హిటో అందరికీ తెలుసు. పోకిరి కూడా ఫస్ట్ పవన్ కళ్యాణ్కి చెప్పారు, ఆ తర్వాత రవితేజకి చెప్పాడు. ఆ ఇద్దరు రిజెక్ట్ చేసిన తర్వాత మహేష్ బాబుకి చెప్పాడు, మహేష్ బాబు యాక్సెప్ట్ చేశాడు. నువ్వే కావాలి మూవీ, త్రివిక్రమ్ డైలాగ్స్ రాసినటువంటి మూవీ, ఈటీవీ వాళ్ళు మన ఉషాదయ వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది, విజయ్ భాస్కర్ ఫస్ట్ మూవీ. అది కూడా సుమంత్కి చెప్తే సుమంత్ యాక్సెప్ట్ చేయకపోతే ఆ తర్వాత తరుణ్ దాన్ని యాక్సెప్ట్ చేశాడు. అది కూడాను మంచి ఎంటర్టైనర్. అండ్ దెన్ మీకు ఒక విషయం తెలుసా, అసలు కృష్ణారెడ్డి కెరీర్లో ది బెస్ట్ అనుకున్న యమలీల మూవీ అది మహేష్ బాబుకి చెప్పారంట ఫస్ట్. మహేష్ బాబు రిజెక్ట్ చేస్తే అలీ చేశాడు ఆ సినిమాని. అంటే అసలు అలీ ఎక్కడ, మహేష్ బాబు ఎక్కడ, అంటే అప్పటికి అంత మరీ ఫేమస్ కాదనుకోండి, బట్ యా అది రిజెక్ట్ చేశాడు మహేష్ బాబు, అలీ యాక్సెప్ట్ చేశాడు. అలాగే భద్రా సినిమా కూడా ఫస్ట్ అల్లు అర్జున్కి చెప్తే అల్లు అర్జున్ నేను చేయనన్నట్ట, మరీ కొంచెం ఎక్కువగా ఉంది హింస అని అట్లా, దెన్ రవితేజ యాక్సెప్ట్ చేశాడు. ఇక మీకు తెలుసో లేదో, ఇందిరా ప్రొడక్షన్స్ తెలుసుగా మన మహేష్ బాబు వాళ్ళ అక్కది, ఏమ్మాయి చేసావే మూవీ ఫస్ట్ మహేష్ బాబుకి చెప్పారంట. బట్ తను మరీ టీనేజ్ లవ్ స్టోరీలా ఉంది అది ఇది అనేసరికి సరే అని చెప్పి నాగ చైతన్యకి చెప్తే నాగ చైతన్య యాక్సెప్ట్ చేశాడు. అండ్ ఆ పెయిర్ ఆన్ స్క్రీన్ ఎంత సిజిలింగ్గా ఉందో, ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ కూడా అఫ్కోర్స్ వాళ్ళిద్దరే పెళ్లి చేసుకున్నారు అది వేరే విషయం, బట్ దెన్ దట్ ఈస్ హౌ ఇట్ వర్క్డ్ అవుట్. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకు కూడాను ఫస్ట్ పవన్ కళ్యాణ్కి చెప్తే పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేయలే, ఏది మహేష్ బాబు రోలు. సో అప్పుడు మహేష్ బాబుని అప్రోచ్ అయ్యారు. ఫస్ట్ వెంకటేష్ పవన్ కళ్యాణ్ అనుకున్నారు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత తనకెళ్ళింది అది. సో అలాగా అప్పుడు అది ఇంకా తనకి అసలు ఆ మూవీ పేర్లు కూడా పెట్టకుండా హీరోలకి బెజవాడ వాళ్ళని గోదావరిని ఇట్లా మాట్లాడుకుంటూ, అసలు స్టోరీ ఏం లేకపోయినా హిట్ చేయొచ్చు, స్టోరీ ఏం లేకపోయినా ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ అంత బాగా ఉంటే హిట్ అవుతుందని అప్పుడే అర్థమవుతుంది. అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది కానీ మనము నిద్రపోతాము అని అంటూ ఉంటారు కదా. అలాగా ప్రభాస్ రిజెక్ట్ చేసినవైతే అసలు మామూలుగా లేవు. ఆర్య, సింహాద్రి ఇలా ఎన్నో సినిమాలు, ఛత్రపతి అయిపోయిన తర్వాత రాజమౌళితోటి ఆర్యకి సింహాద్రికి ఇంకా కుదరకపోతే సుకుమార్ మూవీ, తర్వాత ఈ మన రాజమౌళి మూవీ వదులుకున్న తర్వాత అప్పుడు తనకి ఛత్రపతిలో ఛాన్స్ వచ్చింది. అలాగే ఎన్టీఆర్ అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజా ది గ్రేట్, ఊపిరి, శ్రీమంతుడు, దిల్, భద్ర, కృష్ణ, అతనొక్కడే, కిక్, ఆర్య ఎన్ని సినిమాలు పోగొట్టుకున్నాడో పాపం. అయితే దాంట్లో మెయిన్ ఏంటంటే ఎన్టీఆర్ నిజంగా ఏ మూవీ అయినా సరే తన తన పర్ఫార్మెన్స్తో ఒక రేంజ్కి తీసుకెళ్తాడు, అందులో డౌటే లేదు. ఒక 9 సినిమాలు తన రిజెక్ట్ చేసినవి అసలు ఎంత భయంకరమైన హిట్లో. ఊపిరిలో కార్తీ చేసిన రోలు ఎన్టీఆర్ని అడిగారు ఫస్ట్, తను చేయలా అంటే డేట్స్ కుదరక. తర్వాత కృష్ణ మూవీ కూడా తనే, రవితేజకి అసలు అది మామూలు హిట్ కాదు. కిక్ మూవీ అది కూడా రవితేజ కమ్బ్యాకే. శ్రీమంతుడు ఇవన్నీ కూడాను. సో అలాగ పాపం తనకి అది అవ్వలేదు. అలాగే మహేష్ బాబు రిజెక్ట్ చేసినవి ఫిదా, ఎంఐ చేసావే, రుద్రమదేవి, 24. ఫిదా అయితే వరుణ్ తేజ్కి తర్వాత అంటే మహేష్ బాబుకి చెప్పిన తర్వాత ఇంకా అది అవ్వదు అనుకున్న తర్వాత ఇంక అప్పుడు వరుణ్ తేజ్ దగ్గరికి వెళ్ళారు. బట్ అది అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ మూవీస్ అన్నీ కూడాను వాళ్ళు ఏదైతే రిజెక్ట్ చేశారో చేసిన తర్వాత నిజంగా వాళ్ళకి అంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నా లేకపోయినా కానీ తర్వాత ఎవరైతే చేశారో వాళ్ళకి మాత్రం మంచి పేరు కూడా వచ్చింది. అలాగే సూర్య బిజినెస్ మ్యానే కాకుండా ఒక రాజమౌళి మూవీ కూడాను తనకి వస్తే దాన్ని డేట్స్ కుదరక ఆపేసుకున్నాడు. రాజమౌళి డైరెక్టోరియల్ మూవీ ఒకటి అసలు అంటే సికందర్ ఆడియో లాంచ్ అప్పుడు చెప్పాడనమాట తను ఎంత రిగ్రెట్ అవుతున్నాను అనేది. అలాగే ఓకే బంగారం తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసు, రామ్ చరణ్ చేయాల్సిన వంట. ఓకే బంగారంలో అఫ్కోర్స్ డోల్కర్ సల్మాన్ చాలా బాగున్నాడు. మన రామ్ చరణ్ ఎలా ఉండేవాడో తెలియదు కానీ. అలాగే అల్లు అర్జున్ పండగ చేసుకో మూవీ, ఇందాక మనం చెప్పుకున్న దాంతోపాటు పండగ చేసుకో మూవీ కూడాను ఆఫర్ చేస్తే షూటింగ్ కాన్ఫ్లిక్ట్స్ స్కెడ్యూల్స్ కుదరక అది వదులుకున్నాడు. తర్వాత రామ్ పండగ చేసుకోకి సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా అసలు అది మొలగలేదు. అలాగే రచ్చ మనోజ్ మంచు మనోజ్ చేయాల్సిందంట, మా తర్వాత రామ్ చరణ్కి వచ్చింది అది. తర్వాత పవన్ కళ్యాణ్ అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్ చెట్టు, అమ్మ నాన్న తమిళమ్మాయి, అతడు, ఈడియట్, మిరపకాయ ఇలా చాలా మూవీసే రిజెక్ట్ చేశాడు. ఏదేమైనప్పటికీ వీళ్ళు రిజెక్ట్ చేయడము చేయకపోవడము వాటి గురించి పక్కన పెడితే మనిషి ఎవరైనా సరే ఒకసారి ఒకటి వద్దు అనుకున్న తర్వాత ఇంకా మళ్ళీ దాని గురించి వాళ్ళు ఆలోచించరు కదా, సరేలే ఏదో అయిపోయింది ఇంకా దాని గురించి ఆలోచించొద్దనే అనుకుంటారు. అట్లాగే వాళ్ళు ఊరుకున్నారు కాబట్టే ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. మనలాంటి వాళ్ళు అనుకోండి అబ్బా అచ్చా అనవసరంగా నేను మిస్ అయ్యానని చెప్పి ఇంకా వీళ్ళు ఓ ఫీల్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా కాస్త వాళ్ళెల్లో వాళ్ళు సపోర్టివ్గానే ఉన్నారు కాబట్టే ప్రశాంతంగా ఉన్నారు. సరే ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుంటాను. ఆ తర్వాత చెప్పాను కదా ఒక మూవీ ఇట్లాగే రిజెక్ట్ చేశారు, ఆ తర్వాత అది ఎంత హిట్ అయిందనే విషయం కూడా చెప్తానన్నానని, దాని గురించి నేను మీకు చెప్తాను. ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం.
విరిసిన పువ్వులు గుస గుసలాడినవి ఏమిటో
విరజాజి గులాబీ మన గుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పరిహాసాలాడినవి
విరజాజి గులాబీ మన గుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పరిహాసాలాడినవి
ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుస గుసలాడినవి ఏమిటో మనసే తెలిసి తన ప్రేయసికై మగ పావురమే దరి చేరింది ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుస గుసలాడినవి ఏమిటో నా మదిలో కోరిక రేపినది
వల్లపే తెలిపే కను సైగలతో
నమస్తే, నేను మీ ఎస్పి శైలజని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త కుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం బళార విచిత్రం కార్యక్రమానికి. సో నేను ఇప్పుడు చెప్పబోయే మూవీ ఇట్లాగే ఒకళ్ళు అనుకుని ఆ తర్వాత ఇంకొకళ్ళకని రాసి అంత కన్ఫ్యూషన్లో మొత్తానికి ఆ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. దాని గురించే చెప్తున్నాను. ఆ మూవీ పేరు యమగోళ. అది ఫస్ట్ బాలకృష్ణ కోసం అనుకున్నారు. ఈ విషయం నేను మీకు ఎన్టీఆర్ లైఫ్ హిస్టరీ గురించి చెప్తున్నప్పుడు చెప్పాను. నేను గుర్తులేకపోతే మళ్ళీ ఒకసారి ఆ టాపిక్ ఒకసారి గుర్తు చేసుకోండి. బట్ దెన్ దాని వెనకాల ఒక తెర వెనక జరిగినటువంటి కథ గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఎస్ వెంకటరత్నం అనే ఆయన మంచి డిమాండ్ ఉన్న కెమెరామెన్, ప్రొడ్యూసర్గా మారి శోభన్ బాబు జయప్రదతోటి వి మధుసూదన్ రావు డైరెక్షన్లో ఈ తరం మనిషి అని 1977లో ఒక మూవీ తీస్తే అది కాస్త ఫ్లాప్ అయి కూర్చుంది. దాన్ని మళ్ళీ పరువు నిలుపుకోవాలి అని అంటే వెంటనే ఇంకో సినిమా తీయాలనుకొని రచయిత డివి నరసరాజు గారిని కలిసి ఒక కథ ఏదన్నా ఉంటే చెప్పండి అని అడిగారు. అప్పుడు డివి నరసరాజు గారు అన్నారు, నేను అంతకుముందు దేవాంతకుడు అని చెప్పి ఒక మూవీని రాశాను, ఒక మూవీకి కథను రాశాను. ఆ మూవీ కథని ఈ కాలానికి మార్చి రాస్తే బాగుంటుంది అని అన్నాడు. బెంగాలీలో యమాలయే జీవంత మానుష్ అని ఒక మూవీ వచ్చింది. అంటే ఒక మనిషి యమలోకానికి వెళ్ళి యముడి పాపపుణ్యాల చిట్టాన్ని క్వశ్చన్ చేసి అసలు నువ్వెవరంటే నువ్వెవరు అనేటట్టు, అంటే ఒక మనిషి ఒక యముడిని క్వశ్చన్ చేస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక సోషియో ఫ్యాంటసీ థాట్, సెటైరికల్ థాట్కి ఒక లవ్ స్టోరీని కలిపి మొత్తానికి ఆ మూవీ తీశారు. దాని ఆధారంగా దర్శక నిర్మాత సి పుల్లయ్య గారు తమిళ్లో నాన్ కండ స్వర్గం అనే పేరుతోటి తంగవేలు జానకి వాళ్ళిద్దరితో మూవీ తీశారు. అదే స్టోరీ తెలుగులో దేవాంతకుడు అనే మూవీ 1960లో కృష్ణకుమారి ఎన్టీ రామారావు వీళ్ళిద్దరితో తీశారు. కృష్ణకుమారి ఎస్ మన జానకి చెల్లెలు అన్నమాట. సో మొత్తానికి ఈ రెండు కూడాను సూపర్ డూపర్ సక్సెస్ అయినాయి. తెలుగు మూవీకి రచయిత డివి నరసరాజు గారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో నేను ఆ స్టోరీకి సీక్వెల్గా ఒకటి చేస్తే సరిపోతుంది అని అనుకున్నారు. ఈ ఏదైతే తెలుగు మూవీ ఉందో ఆ తెలుగు మూవీ దేవాంతకుడికి సీక్వెల్గా తీస్తే యమగోళ అనే టైటిల్ రిజిస్టర్ చేయించి పుల్లయ్య గారు ఇంకో స్క్రిప్ట్ రైటర్ను కూర్చోబెట్టి కొంచెం రాయించారు. యమగోళ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు కాబట్టి ఇంకా వాళ్ళు దీనికి ఫిక్స్ అయిపోయారు. అయితే ఈలోపు ఏమైందంటే ఈ స్టోరీ రైటింగ్ ఫ్రేమింగ్ ఇదంతా హాఫ్ వర్క్ కంప్లీట్ అయింది, ఇంకో హాఫ్ ఉన్నదనగా ఆయన చనిపోయారు. ఆయన కొడుకు దర్శకుడు అయిన సిఎస్ రావు దాని మీద ఇంకొంచెం వర్క్ చేసి స్క్రిప్ట్ తయారు చేశారు. కానీ అది ఏ ప్రొడ్యూసర్కి నచ్చల. ఇదంతా చెప్పి నేను ఆ స్క్రిప్ట్ చూశాను. సో దానికి టోటల్ భిన్నంగా తీద్దాము అని నరసరాజు వెంకటరత్నాన్ని ఒప్పించారు. దేవాంతకుడు సినిమా స్టోరీ ఏంటి? ఒక కామన్ పర్సన్, కామన్ మ్యాన్ డబ్బున్న అమ్మాయిని ప్రేమిస్తే ఆబ్వియస్లీ వాళ్ళ పేరెంట్స్ ఏమో ఎస్పెషల్లీ తండ్రి అభ్యంతర పెడతాడు. ఇతను రకరకాల వేషాలు వేస్తాడు. చివరికి తండ్రి నియమించిన రౌడీల చేత చావుదెబ్బలు తింటాడు. అతని ఆత్మ యమలోకానికి వెళ్ళి అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళి నానా హడావిడి చేస్తుంది. చివరికి అదంతా కళ అని తేలుతుంది. ఇతను చచ్చిపోయాడు అనుకుని భ్రమపడి హీరోయిన్ ఏమో ఆత్మహత్య చేసుకోబోతుంది. ఇతనికి మెలకు రాగానే ఆమెను రక్షించి పెద్దవాళ్ళ అనుమతితోటి పెళ్ళాడుకుతా. ఇది అక్కడితో అది అయిపోతుంది. అది దేవాంతకుడు స్టోరీ. డివి నరసరాజు గారు ఫస్ట్ పార్ట్ కథ కొంచెం తగ్గించి యమలోకం సీన్లు అయిపోయాక యముడు చిత్రగుప్తుడు భూలోకానికి వచ్చి అవస్థలు పడ్డట్టు వాళ్ళని హీరో మామగారు వాళ్ళ తన క్రైమ్ యాక్ట్స్కి అన్నిటికీ కూడా ఉపయోగించుకుందామని చూసినట్టు కొంచెం దానికి స్టోరీని పొడిగించి రాసి కొత్త సినిమా టైటిల్ తయారు చేద్దాము అని అన్నారు. ఓకే బాగుంది, కానీ యమగోళ టైటిల్ చాలా బాగుంది, అది ఎవరి దగ్గర ఉన్నది అని వెంకటరత్నం అడిగారు. టైటిల్ నచ్చి డి రామానాయుడు గారు స్క్రిప్ట్ కొన్నారు. కానీ స్క్రిప్ట్ నచ్చక పక్కన పడేశారు. వెళ్ళి ఒకసారి ఆయన్ని అడిగితే, ఒకవేళ ఆయన ఏమన్నా అమ్ముతారేమో కనుక్కుంటే కుదిరితే కనుక ఆయన దగ్గర నుంచి తీసుకోవచ్చు అని అన్నారు. అలాగే దాంతోపాటు ఏంటంటే మూవీ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి అనేది కూడా కనుక్కోవాలి కదా, దేవాంతకుడు మూవీ రైట్స్. ఎందుకంటే రేపు పొద్దున కథ కొంచెం కలుస్తుంది కదా. సో ఈ స్టోరీ లైన్ ఆ స్టోరీ లైన్ ఒకటే ఉంది, సగం ఎట్లాగూ ఇంతే ఉంది కదా, దీనికి మళ్ళీ ఎందుకు ఇవన్నీ అదే స్టోరీని మళ్ళీ వీళ్ళు కాపీ చేశారు ఇట్లా ఏమన్నా అనుకున్నారనుకోండి, అనవసరంగా మళ్ళీ వాళ్ళు కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ అవుతుంది, గొడవలు వస్తాయి. దానికన్నా ఆ దేవాంతకుడు రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో కనుక్కుంటే ఫస్ట్ హాఫ్లో ఆఫ్కోర్స్, అంటే సెకండ్ హాఫ్లో యమలోకము స్వర్గలోకం ఇవన్నీ తిరిగి వస్తాడని రాశారు. కానీ అవేం లేకుండా డైరెక్ట్ యమలోకం నుంచి కిందకే మళ్ళీ వీళ్ళిద్దరు వస్తారు అనే విషయం గురించి కదా వీళ్ళు రాసింది. కొంచెం స్టోరీ లైన్ టచ్ అవుతుంది తప్ప బేసిక్గా అయితే స్టోరీలో అది ఇది సేమ్ కాదు. కానీ ఇప్పుడైతే ఎలాగైతే మనకి ఒక మూవీ స్టోరీ పట్టుకొని సేమ్ అదే బేస్ లైన్ అదే కామెడీ సీన్స్ అదే వీటితోటి ఆగడు దూకుడు అన్నీ ఒకేలా ఎట్లయితే వస్తున్నాయో అలా అది వరకు ఉండేది కాదు. వాళ్ళకంటూ కొంచెం ఏదో కాన్షియస్నెస్ ఎథిక్సో వాటిని మీరేమన్నా పేరు పెట్టండి, కానీ అవి కొంచెం ఉండేవి కాబట్టి అరే ఎందుకు మనము మళ్ళీ అనవసరంగా మా స్టోరీతో క్లాష్ అయిందని గొడవలని ఎందుకు. ఆ దేవాంతకుడు టైటిల్ మన స్టోరీ రైట్స్ కూడా ఎవరి దగ్గర ఉన్నాయో కనుక్కొని కొనేసుకోవడం బెస్ట్ అని అనుకున్నారు. కొంచెం కథ కలుస్తుంది కాబట్టి కాపీరైట్ గొడవలు రాకుండా ఉంటాయని. సరే యమగోళ టైటిల్ అయితే 5000కి కొనేశారు. కానీ దేవాంతకుడి రైట్స్ తాలూకాల వారీగా కొంతమంది ఒక ఈ తాలూకా ఒకళ్ళు ఈ తాలూకా ఒకళ్ళు అట్లా కొనుక్కోవడం వల్ల ఎవరికి రైట్స్ ఉన్నాయనేది తెలియకుండా పోయింది. డివి నరసరాజు గారు డైరెక్టర్ తాతినేని రామారావుతో కూర్చొని 15 రోజుల్లో కథని ఒక స్థాయి వరకు తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చాక ఆయనకు ఒక థాట్ వచ్చింది, ఈ నిర్మాత ఇదివరకటి సినిమా ఫెయిల్ అయింది కాబట్టి దీనికి పెట్టుబడి పెట్టడానికి ఎవరు డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రాకపోవచ్చు, పార్ట్నర్స్ని అందరినీ కలుపుకుంటే వాళ్ళ కథ నచ్చుతుందో లేదో అది కూడా తెలియదు, అందుకని ఒక పని చేద్దాము, ఒక సింగిల్ ప్రొడ్యూసర్ అనుకో ఖచ్చితంగా వాళ్ళకైతే మనము కథ ఒకళ్ళకి నచ్చజెప్పడం ఈజీ కానీ ఇంతమందికి కన్విన్స్ అయ్యేలాగా చెప్పడం కొంచెం కష్టం కదా, ఎన్టీఆర్ని అడుగుదాము ఎన్టీఆర్ని ప్రొడ్యూస్ చేయమని అడిగితే గనక, అప్పుడు కర్ణ సినిమాలో ఎటు బాలకృష్ణ అభిమన్యుడిగా అద్భుతంగా నటించాడు కదా, దీనిలో అతను హీరోగా వేయొచ్చు, ఎన్టీఆర్ ఏమో యముడిగా వేస్తాడు, అప్పుడు సరిపోతుంది. ఎందుకంటే బాలకృష్ణ యముడిని ఎదిరిస్తూ డైలాగ్ చెప్పినప్పుడు, అంటే తండ్రిని ఎదిరిస్తూ డైలాగ్ చెప్పినప్పుడు ప్రేక్షకులకి మంచి ఉత్సాహంగా ఉంటుంది. అంతే కదా, ఎప్పుడైనా కూడాను ఆన్ స్క్రీన్ ఎవరైతే కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇప్పుడు నాగ చైతన్య సమంత కలిపి వేశారనుకోండి, ఆర్ ఎవరైనా సరే నాగార్జున నాగ చైతన్య ఆన్ స్క్రీన్ కనపడారనుకోండి, వాళ్ళ రియల్ లైఫ్ రిలేషన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం అక్కడ ఎలివేట్ అవుతుంది. అరే ఇప్పుడు చూడు ఎట్లా మాట్లాడతారో, చూద్దాం డైలాగ్స్ ఎంత బాగుంటాయి అనే విషయం మీద. అలాగే బాలకృష్ణ గనక యమగోల్లో హీరోగా వేసి యముడిగా ఎన్టీఆర్ వేస్తే, ఆ డైలాగ్స్ చెప్పేటప్పుడు కామ్రేడ్ అది ఇది అని మాట్లాడేటప్పుడు ప్రేక్షకులకు కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది అని అనుకున్నారు. ఎందుకంటే దేవాంతకుడులో ఎస్వీఆర్ యముడిగా వేశారు, ఎన్టీఆర్ ఎస్వీఆర్ని ముప్పతిప్పలు పెట్టారు, ఈసారి ఆ రెండు క్యారెక్టర్స్ కనుక తండ్రి కొడుకులు వేస్తే అదొక కిక్ ఉంటుంది అని అనుకున్నారు. అదే విషయం ప్రొడ్యూసర్కి చెప్తే ఆయన ఎన్టీఆర్ని కలిసి సబ్జెక్ట్ చెప్పారు. ఎన్టీఆర్ కొద్దిసేపు ఆలోచించి, బాలయ్యని వేరే వాళ్ళ సినిమాలకి నేను ఇవ్వదలుచుకోలేదు, చదువు దెబ్బతింటుంది, బట్ ఖచ్చితంగా కథ వింటాను, ఈ మంత్ ఎండ్లో కూర్చుందాము అని అన్నారు. కథ వినంగానే ఆయనకు అద్భుతంగా నచ్చింది, నచ్చి హీరో వేషం బాలకృష్ణ ఆ వెయిట్ క్యారీ చేయలేడు, నేనే వేయాల్సినంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ అది, యముడి పాత్రకు సత్యనారాయణ చేత వేయిద్దాము అని అన్నారు. అలాగే జరిగింది. జయప్రద హీరోయిన్, రావు గోపాలరావు విలన్, చిత్రగుప్తుడు అల్లు రామలింగయ్య. డైలాగ్స్ ఎంత పాపులర్ అంటే ఎల్పీస్గా వచ్చినాయి అవన్నీ కూడాను. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇవన్నీ డివి నరసరాజు గారు ఆయన తన తెర వెనుక కథల్లో రాసుకున్నారు. అయితే ఈ మూవీ సక్సెస్ అయిన తర్వాత దీన్ని వేరే వాళ్ళు తమిళ్లో యమనుక్కు యమన్ పేరుతోటి యోగానంద్ దర్శకత్వంలో తీశారు. కాకపోతే అక్కడ కొంచెం అతి ఎక్కువయ్యి శివాజీ గణేశన్కి ఆత్రం, అంటే ఆత్రం ఇన్ ద సెన్స్ నేనే వెయ్యాలి మంచి క్యారెక్టర్స్ అని అన్న ఒక జీల్ ఉంటుంది కదా, దానివల్ల ఏంటంటే హీరో పాత్ర తనే యముడి పాత్ర కూడా తనే వేసేసాడు. 1980s రిలీజ్ అయ్యి సూపర్గా ఆడింది అది కూడా. ఈలోగా వెంకటరత్నమే హిందీలో లోక్ పర్లోక్ అని చెప్పి 1979 తాతినేని రామారావు డైరెక్షన్లో హిందీలో తీశారు. జితేంద్ర హీరో అండ్ యాజ్ యూజువల్ జయప్రద హీరోయిన్, ప్రేమ్నాథ్ యముడు, దేవేన్ వర్మ చిత్రగుప్తుడు. అయితే అక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఈ నార్త్ కానీ ఈస్ట్ కానీ ఇండియాలో కాయస్థులని చెప్పి ఒక బలమైన కులం వాళ్ళు చిత్రగుప్తుడిని దేవుడిగా ఆరాధిస్తారు. సో చిత్రగుప్తుడి మీద కామెడీ చేసి కొంచెం, అంటే అట్లాంటి ఒక సటైరికల్ హ్యూమర్ వేసేసరికి కేసు పెట్టారు. దాంతో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, బట్ దెన్ సర్దుకుంది, సినిమా మంచి సక్సెస్ అయింది. మన తెలుగులో యముడు చిత్రగుప్తుడు ఫేవరెట్ క్యారెక్టర్లు అయిపోయి ఇక యమ అన్న టైటిల్ తోటి బోలెడన్ని సినిమాలు వచ్చిన యమలీల, యమగోళ, యమగోళ మళ్ళీ మొదలైంది ఇలా అన్నమాట, యముడికి మొగుడు ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. అయితే యమగోళ పేరుతో కూడా ఇంకొక మూవీ వచ్చింది మనకి తెలుగులో. అయితే యమాలయే జీవంత మనుషు అని, నాన్కండ స్వర్గం అని, యమగోళ అని ఈ మూవీస్లో ఉన్నటువంటి సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ కనుక గమనిస్తే తెలుగులో కొంచెం ఎక్కువ లిబర్టీ తీసుకొని మంచి హ్యూమర్ కంటెంట్ ఎక్కువ తీసుకొని చేసినట్టు మనకు కనపడుతుంది. కాబట్టి జనాల్లోకి అది విపరీతంగా పాపులర్ అయింది. అండ్ అసలు బాలకృష్ణ అనుకున్న దానికి, బాలకృష్ణ కాకుండా తను చేసిన దానికి, ఎన్టీఆర్ చేసిన దానికి పర్ఫెక్ట్గా, అసలు ఎక్కడ కూడాను అరే బాలకృష్ణ ఉంటే బాగుండేది అనిపించకుండా ఎన్టీఆర్ బాగా చేశారు. కాకపోతే ఏంటంటే కొంచెం లౌడ్ యాక్టింగ్ ఎక్కువైంది ఆ టైంకి వచ్చేసరికి. స్టార్టింగ్లో బ్లాక్ అండ్ వైట్లో ఉన్నటువంటి యాక్టింగ్ కన్నా ఈ జోనర్కి వచ్చేసరికి కొంచెం లౌడ్ యాక్టింగ్ అయింది, బట్ దెన్ అందులో ఉన్న కామెడీ అండ్ ఆ డైలాగ్స్ అవన్నీ కూడా సూపర్ డూపర్ ఉంటాయి. అదండి యమగోళ తెర వెనుక కథ. ఇది ఇవాళ చిత్రం బడా రవి చిత్రం. తిరిగి సోమవారం రోజు చిత్రం బడా రవి చిత్రంలో మరో విషయంతో మీ ముందుకు వస్తాను, అది కరెంట్ టాపిక్స్తో. ప్రస్తుతానికి ఇవాళ చిత్రం బడా రవి చిత్రానికి ఇంతటితో ముగింపు పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
డిస్క్లైమర్: ఆల్ ద ఒపీనియన్స్, వ్యూస్, in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.